శ్రద్ధగా ఇలా పురాణం వినే వాళ్ళల్లో ఏవైనా పాపాలు ఉన్నాయి అంటే అది పాపం. ఒకవేళ పొరపాటున పాపం చేసిన, ఇప్పుడు పురాణం విన్నారు కనుక ఆ పాపం అంతా పోతుంది, మళ్ళీ రేపు కొత్త పాపం చేసుకోవచ్చు, అది వేరే విషయం. మొత్తం మీద మహాపాపముల వల్ల ఏమవుతుందనమాట, మన ఆయువు కొంచెం కొంచెం పోతుంది. ఎలా పోతుందో చెప్పారు, గరుడ పురాణం చెప్పింది, పరాశర సంహిత చెప్పింది, బృహస్పతి స్మృతిలో చెప్పాడు. బృహస్పతి 80,000 శ్లోకాలతో ఒక అద్భుతమైన గ్రంథం రాశాడు, దాన్ని బృహస్పతి స్మృతి లేక బారహస్పత్య స్మృతి అంటారు. అందులో ఏమన్నాడు, విడిచిపెట్టకుండా 7 రోజుల పాటు దోమల్ని చంపితే 4 గంటల ఆయువు పోతుందిట మనకి. 100 ఏళ్ళు ఆయుద్దాయం బ్రహ్మ రాస్తే రోజు ఆల్అవుట్ పెట్టి ఆల్అవుట్ చేస్తే దోమల్ని, మన ఆయువులో 4 గంటలు పోతుంది. ఇంట్లోకి వచ్చే రోకలి బండలను తేళ్లను పావుల్ని చంపారనుకోండి, రోజు పావుల్ని చంపడం వల్ల, తేళ్లను చంపడం వల్ల, పేలు చంపడం వల్ల, పేలుని కుక్కడం వల్ల, నల్లుల్ని చంపడం వల్ల, వీటి వల్ల 6 నెలల ఆయువు పోతుంది. ఆవులు మొదలైన దూడల్ని కొట్టడం వల్ల, గోహత్య చేయటం వల్ల, గోహత్య చేస్తే చాలా ఆయువు పోతుంది. కొడితే కేవలం కాలితో తన్నడం, దూడల్ని కర్రతో కొట్టడం, పొలాల్లోకి వెళ్ళేటప్పుడు చల్ చల్లని కొరడాకర్రతో ఆబోతుల్ని కొట్టడం వల్ల ఏమవుతుంది, 7 ఏళ్ల ఆయువు నశిస్తుంది. అన్నం వండేటప్పుడు అందులో పురుగుల్ని తీయకుండా రోజు పెంకి పురుగులు, తెల్ల పురుగులు వీటితో అన్నం వండేస్తే వాటి వల్ల 3 రోజులు ఆయువు నశిస్తుంది. మాలాంటి పురాణం చెప్పేవాడిని డిజలైక్ కొడతారు చూసారా యూట్యూబ్లో, అలా డిజలైక్ కొట్టేవాడు లేక దరిద్రపు కామెంట్ పెట్టేవాళ్ళు ఉంటారు కదా పురాణానికి, అలాంటి దుర్మార్గులకి 7 ఏళ్ల ఆయువు నశిస్తుంది. ఇలా మన ఆయువు రోజు పోతుంది కొంత, మరి పోయిన ఆయువు ఎలా వస్తుందండి బాబాయ్, మరి తెలియకు రోజు ఆయువు పోగొట్టుకుంటున్నాం. ఆలయంలోకి వెళ్ళి తీర్థం తీసుకుంటే ఆ పాపం పోతుంది, ఎప్పటికప్పుడు ఆయువు మళ్ళీ తిరిగి వస్తుంది. అందుకే తీర్థం ఎందుకు ఇస్తున్నారు ఇప్పుడు అర్థమైందా మీకు, తీర్థం ఇచ్చేటప్పుడు అకాల మృత్యు హరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాప క్షయకరం మల్లికార్జున పాదోదకం పావనం శుభం అని ఈ గుళ్ళో చెబుతున్నారు. ఏ గుళ్ళో కడితే ఆ గుడి దేవుడి పేరు చెబుతారు. అందులో ఏమని చెప్పారు, మేము కొన్ని పాపములు చేశాం, ఆ పాపముల వల్ల మాకు ఆయువు తొందరగా తగ్గిపోతుంది, దానివల్ల అకాల మృత్యు వస్తుంది, 100 ఏళ్ళు బతకవలసిన వాళ్ళం 40 ఏళ్లకో 30 ఏళ్లకో 50 ఏళ్లకో పోతున్నాం, ఈ అకాల మృత్యువు హరించడం కోసం శివుడి యొక్క తీర్థం పాదోదకం తాగుతున్నాం అంటున్నాం. త్రాగడమే కాదు, శివుడికి అభిషేకం చేశాక నీళ్లు మీ మీద ఎందుకు తల్లుతున్నారు అనుకుంటారు, అలా నీళ్లు తల్లితే కూడా అకాల మృత్యువు తొలగిపోతుంది. ఇది మంత్రశాస్త్ర రహస్యం, అందుకని మీకు తీర్థం ఇస్తున్నారు, తీర్థం తాగాలి. అంతేగాని తీర్థం డబ్బాలో పట్టుకెళ్ళి 7 తర్వాత ఇంట్లో తాగితే అకాల మృత్యమేమి హరించబడదు. అప్పటికప్పుడు తక్షణం పుచ్చుకుంటే తక్షణం మన పాపం పటాపంచలు అయిపోతుందిట. ఇంకా 2వ ప్రాయశ్చిత్తం, రోజు ప్రసాదం పెడుతున్నారు ఇక్కడ, ఒకరోజు పులిహార, ఒక్కోసారి శనగలు పెడుతున్నారు. ఓ రోజు నా అదృష్టం బాగుండి పులిహార దొరికింది వాళ్ళ, ఒక్కోసారి శనగలు దొరకచ్చు. ఒకసారి చక్కెర పొంగలి కావాలనుకున్నాను నేను, ఓ సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు నా అదృష్టం కరెక్ట్గా చక్కెర పొంగలి అంటే చక్కెర పొంగలి గుమగుమలో పడుతున్న నెయ్యి పోసి మరీ వేశారు. కొంతమంది కర్మగాలి నెయ్యి తింటే కొలెస్ట్రాల్ అంటారు, కొలెస్ట్రాల్ లేదు వాడి మొహం లేదు, నెయ్యి శుభ్రంగా తిని రోజు కొండకి దిగితే కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుందండి, చక్కెరలో ఉంటారు. తెగ తిని పడుకుంటే ఏమవుతుందండి, రోప్పు మీద ఇక్కడికి వచ్చి గుడిదాకా కారులోకి వచ్చేద్దాం అనుకుంటే అసలు వ్యాయామం లేకపోతే ఏమైపోతాడు. వ్యాయామం చేసిన వాడు కుండెడు నెయ్యి పోసుకున్నా ఏమవ్వదు, నేను రోజు 1/2 నెయ్యి వేసుకోగలను, నాకేమవ్వదు. కారణం ఏంటంటే ఎక్సర్సైజ్, 45 కిలోమీటర్లు ద్వారకా తిరుమల పాదయాత్ర చేస్తూ ఉంటాను రహస్యంగా పోయి. కాశీ పెడితే మొత్తం కాలినడకనే పెడతాను, పంచే వేసుకుంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, అందుకని ఒక్కోసారి నెత్తికి ఒక టోపీ పెట్టుకుని, అదేదో కోతి టోపీ అంటారు మంకీ క్యాప్, అది పెట్టుకుంటే 2 గంటలు కనబడకుండా ప్యాంటు షర్టు వేసుకుపోయామనుకుంటే ఎవడో గుర్తుపట్టడు. తెగనడి చేయండి, రోజు ఈ కొండ చుట్టూ ప్రదక్షిణ చేయండి, మొత్తం ఆలయం చుట్టూ ఈ చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేయండి, లేదా ద్వార్నాల నుంచి పైదాకా నడిచి రండర్రా, పొల్యూషన్ తగ్గిపోతుంది మనకి. దానివల్ల పొల్యూషనే కాదు మీ అనారోగ్యానికి సొల్యూషన్ ఏర్పడుతుంది, మీరు ఆరోగ్యవంతులు అవుతారు. అందువల్ల శుభ్రంగా నెయ్యి వేసుకుని చక్కెర పొంగలు తినాలంటే వచ్చేసింది. ఇలా పులిహారో దద్వోజనమో శనగలో చక్కెర పొంగలో ఇలాంటి ప్రసాదం తింటే దానివల్ల కూడా అకాల మృత్యువులు హరింపబడతాయి. ఇంకా అకాల మృత్యు హరణమునకు విభూతి పూత చాలా అవసరం. విభూతి పూసుకున్న వాడికి కూడా మహాపాపముల వల్ల ఆయువు తరిగితే తరిగిన ఆయువు తిరిగి వస్తుంది. కాబట్టి మొత్తం మీద మనం చేసే పాపముల వల్ల ఆయువు కొంచెం కొంచెం తరిగిపోతున్నది, మహాపాపాల వల్ల ఇంకా తరిగిపోతుంది. 12,000 సంవత్సరములు జీవించవలసిన నేను షష్టి పూర్తి కాకుండానే భార్యాహత్య, భ్రూణ హత్య, గురుధిక్కారం వంటి మహాపాపముల వల్ల అకాల మరణం పొందాను. చావగానే నాకు ఈ భయంకర బ్రహ్మరాక్షస రూపం వచ్చింది. అప్పటి నుంచి ఈ అరణ్యంలో మంచినీళ్లు లేని ఒకనొక ప్రాంతంలో మర్రి చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ కూర్చునేవాడిని. నాకు ఆకలి ఎక్కువ, ఆకలికి అన్నం తిందామంటే అన్నం దొరకదు. ఎవరైనా మనుష్యులు అడవి గుండా వస్తే వాళ్ళని నేను బెదిరించేవాడిని. నాకు భయపడిన వాడిని చంపి తినగలను. ఒకవేళ భయపడలేదనుకోండి, భయపడని వాళ్ళని బ్రహ్మరాక్షసులు ఏమీ చేయరండి. బ్రహ్మరాక్షసులు ఎవరిని చంపుతారో తెలుసా? భయంతో వణికిపోయిన వాడిని మాత్రమే చంపగలరు. ఎవడవరా నువ్వు అని టీవీగా ధిక్కరిస్తే వాళ్ళు హడిలి పారిపోతారు. కాబట్టి దెబ్బకి దెయ్యం దొరుకుతుందంటే అదనమాట. నా దగ్గరకు వచ్చిన వాళ్ళని భయపెట్టి, భయపెడితే వాళ్ళని చంపి తినేవాడిని. ఒకవేళ వాడు భయపడకపోతే అప్పుడు నేను తిండి లేక అల్లాడిపోయేవాడిని. ఈ మధ్యకాలంలో 1000 సంవత్సరములుగా దాహం తీర్చుకోవడానికి రక్తం దొరకలేదు, తిందామంటే మాంసం దొరకలేదు. అల్లాడిపోతున్నాను, వణికిపోతున్నాను తిండి లేక. ఆ సమయంలో నా అదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, నిన్ను తిందామనుకున్నాను. నువ్వు నన్ను భయపెట్టి పంచాక్షరి మంత్ర జపపూర్వకముగా ఇన్ని నీళ్లు మీద చల్లడంతో నాకు పూర్వజన్మ గుర్తుకొచ్చింది, నా పాపం కొంత తొలగింది. మహాత్మా, నేను చేసిన పాపములన్నీ ఎన్నికవు. తరల లెక్క కాగా శికతాతతి లెక్క, వారి ముగ్ధారల లెక్క, నేను చేసిన మహాపాపములున్నవి. వాడు ఏమన్నాడో తెలిసిన, ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెట్టవచ్చు. ఒక వాహనం పరిగెట్టుకుంటూ వెడుతూ ఉంటే ఆ చక్రాల నుంచి లేచే దుమ్ముని లెక్కెట్టచ్చు, ధూళికణాలు డస్ట్ పార్టికల్స్ లెక్క పెట్టచ్చు. వర్షాకాలంలో మేఘము నుంచి కిందకి పడుతున్న వారి ముగ్ధారల వర్షపు బిందువులు లెక్క పెట్టచ్చు, కానీ నేను చేసిన పాపములు లెక్క పెట్టలేము. అంటే అన్ని పాపాలు చేశానని చెప్పాడే. ఈ పాపములు తొలగించి, శాపం తొలగించి నాకు మళ్ళీ మానవ రూపాన్ని ప్రసాదించు. ఈ బ్రహ్మరాక్షస శరీరంతో నేను సుఖంగా ఉండలేను, బాబోయ్ రక్షించు అని అమాంతంగా కాళ్ళు పట్టుకున్నాడు పాపం. వాడికి జ్ఞానోదయం అయ్యింది కనుక, వాడి అదృష్టం ఎక్కడో బాగుంది కనుక ఉపమంజువు కాళ్ళు పట్టుకున్నాడు. అప్పుడు ఉపమంజువు ఒక్క క్షణకాలం అలా ఉండి, నాయన దీనికి ఒక సులభోపాయం ఉన్నది, నేను ఇప్పుడు వెడుతున్నది శ్రీశైల క్షేత్రానికి, ఒక 4-5 మైళ్ళు ఈ అరణ్యంలోంచి నడిస్తే మల్లికార్జునుడి దర్శనం అవుతుంది. మల్లికార్జునుడిని ప్రదోషకాలంలో, ప్రదోషకాలము అంటే సూర్యుడు అస్తమిస్తున్న కాలము, సూర్యుడు ఉదయిస్తున్న కాలము, సరిగ్గా మిట్ట మధ్యాహ్నం 12, ఈ మూడింటిని త్రిప్రదోషకాలములు అంటారు. ఈ ప్రదోషకాలాల్లో మళ్ళీ ప్రాతకాలం కంటే సాయంత్రం మరీ మంచిది. సాయంత్రం వేళ సూర్యుడు అస్తమిస్తున్న కాలంలో శివుడి మీద ఎంత విభూతి వేసి ఆ విభూతిని ఎవరికైనా తగిలిస్తే వాడు ఎటువంటి పాపాత్ముడైనా ఆ పాపం నుంచి విముక్తి పొందుతాడు. అసలు పూర్వకాలంలో ఒక నియమం ఏమిటో తెలుసా? ప్రదోషకాలే తోర్ణం శివం దర్శనం కృత్వా, ప్రదోషకాలం రాగానే వెంటనే శివుడి దర్శనం చేసుకో, నీ అదృష్టం బాగుంటే శివుణ్ణి స్పృశించు, స్పృశించలేకపోతే దూరం నుంచే శివుణ్ణి చూచి ఓం నమ శివాయ అని పలుకు. 7 జన్మలలో చేసిన పాపములు తొలగిపోతాయి, హత్యాదోషాలు తొలగిపోతాయి, పంచమహాపాతకాలు తొలగిపోతాయి అని పురాణాల్లో చెప్పారు, మంత్రశాస్త్రాల్లో చెప్పారు. ఎప్పుడు వీలుంటే అప్పుడు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు శివుణ్ణి భక్తితో చూడండి. లింగధారులని కొందరున్నారు మనలో భక్తులు, వీరశైవాన్ని ఆచరణలో పెట్టిన వాళ్ళు మెడలో లింగమును ధరిస్తారు, యజ్ఞోపవీతంలో లింగమును ధరిస్తారు. అటువంటి వాళ్ళు ఆ లింగాన్ని సాయం సంధ్యా సమయంలో ముట్టుకుంటే చాలట, వాడు సాక్షాత్ రుద్రుడైపోతాడు. రుద్రో భవత్యసంశయ అని సుస్పష్టంగా శివపురాణం చెబుతున్నది. సాయం సంధ్యా సమయములో లింగమును చేతితో తాకిన వాడు రుద్రుడితో సమానుడు, వాడు ఏదో ఒక జన్మలో విముక్తి పొందుతాడని చెప్పారు. నేను ఇప్పుడు శివాలయానికి వెడతాను, శ్రీశైల మల్లికార్జునుడి భక్తితో పట్టుకుంటాను, ఆయన్ని పూజిస్తాను, భస్మంతో అభిషేకిస్తాను. మేము ఋషులు, అందువల్ల అర్చకులు మమ్మల్ని గౌరవంగా లోపలికి తీసుకెడతారు. పండితులను అర్చకులను సాధారణముగా లోపలికి తీసుకెళ్లేటటువంటి వాళ్ళు మహాత్ములు అవుతారు. అందువల్ల వాళ్ళు నన్ను తీసుకెళ్ళగానే ఇంత భస్మంతో ఆయన అభిషేకించి ఆ భస్మం నీ కోసం మూటగట్టి పట్టుకొస్తాను, నేను వచ్చేదాకా ఈ చెట్టు మీదే ఉండు, నీ పాపం తొలగిపోతుంది అన్నట్టు ఆయన. ఎప్పుడు వస్తాడా అని పాపం మళ్ళీ ఈ బ్రహ్మరాక్షసుడు మర్రి చెట్టు మీదే కూర్చున్నాడు. ఉపమన్యుడు హుటాహుటిన బయలుదేరి వచ్చాడు శ్రీశైల క్షేత్రానికి. అత్యంత పవిత్ర క్షేత్రం ఇది. ఇందాక ఈవో గారు ఒక పద్యం చెప్పన్నారు కదా, ఇప్పుడు ఆసువుగా పద్యం చెబుతాను. శ్రీమన్ మంగళపూర్ణ సుందర శివ శ్రీనామ, శ్రీమన్ మంగళపూర్ణ సుందర శివ శ్రీనామ, శ్రీ పార్వతీ ధామ సర్వ సుపర్వ కామిత పరం ధామ జపద్రామ నామ మోఘీకృత నాస్తిక ప్రముఖ కామ భవ్య భాగీరథీ సీమీభూత జటాలలామ గిరిశా శ్రీశైల మల్లేశ్వర. శ్రీశైల మల్లేశ్వరుడు ఎటువంటి వాడు? శ్రీమన్మంగళ పూర్ణ సుందర శివ శ్రీనామ. ఆయన నామం శివ. శివ అంటే మంగళం. నీ నామం అందమైనది, మంత్రస్వరూపము, అది జపించినంత మాత్రం చేత సకల శుభాలు కలుగుతాయి. శుభమునిచ్చే మంచి నామమును ధరించిన వాడ. శ్రీ పార్వతీధామ, పార్వతీదేవిని శరీరంలో సగభాగంలో పెట్టుకున్నావు, పార్వతీ నిలయుడివి. సర్వకామిత పరంధామ, పరంధాముడు ఆయన, పరమునకు ఉత్తమమైన లోకములకు నిలయుడు. ఆయనలో అనేక ఉత్తమ లోకాలు ఉన్నాయి. ఎటువంటి వాడికి ఉత్తమ లోకాలు ఇస్తాడు? కోరిన కోరికలు మాకు తీరాలి, మేము శివభక్తులం అనుకుని కోరుకునేటటువంటి భక్తులకు పరంధాముడైన, అన్ని కోరికలు తీర్చే పరంధాముడైన, ఎల్లవేళల రామనామాన్ని లోకానికి చాటినవాడాయన. మోహీకృత నాస్తిక ప్రముఖ కామ, మోఘము అంటే వ్యర్థము, అమోఘము వ్యర్థము కానిది. నాస్తిక ప్రముఖ కామములను మోఘీకృత మోహం చేస్తావు. అనగా కొంతమంది ఈ లోకంలో మేము వేదములను నమ్మము అంటారు, వాళ్ళని నాస్తికులు అంటారు. నాస్తికుడు అంటే అర్థం ఏమిటి? వేదమును నమ్మం, వేదములు లేవు, అందులో ఏం చెప్పినా వినమంటారు, వేద పండితుల్ని తిడతారు, వాళ్ళ మీద కేసులు పెడతారు, వాళ్ళని ఏదో రకంగా పాడు చేయాలని ప్రయత్నిస్తారు. ఇటువంటి వాళ్ళని నాస్తికులు అంటారు. ఈ నాస్తికుల యొక్క పనులను మోఘీకృత వ్యర్థం చేస్తావు, అంటే నాస్తికుడు లేకుండా చేస్తావు, నాస్తికవాదాన్ని తొలగిస్తావు. అటువంటి నీకు నమస్కారం. ఆపై సర్వ సుపర్వ కామిత పరంధాముడి, దేవతలందరి యొక్క కోరికలు తీర్చేవడివి. సీమీభూత జటాలలామ భవ్య భాగీరథి సీమీభూత జటాలలామ, ఆయనకి జడలున్నాయి. ఈ జడలలో పరమ పవిత్రమైన గంగానదిని బంధించాడు, దానికి ఒక డ్యామ్ కట్టాడు. ఆయన గంగానది ఒకసారి భూలోకానికి దిగింది, దిగడం దిగడం శివుడు తల మీదకి దిగింది. ఈ శివుడు తల పగలగొట్టి పాతాళానికి పోతాను, నన్ను మోస్తానంటాడు ఈ శివుడు, ఈ శివుడి సంగతి ఏమిటో చూస్తాను అని ఆకాశం నుంచి పెద్ద శబ్దంతో ఆయన తల మీద పడిందిట. నిజంగా అహంకారంతో దూకి ఆయన తల పగలగొట్టేద్దాం అనుకుందిట. ఓహో, నా తల పగలగొట్టి కిందకు దూకుతామనుకున్నావా గంగా అని వెంటనే ఆయన గంగ దూకగానే జడలతో బంధించేశాడు. ఆ జడలు పైకి లేపి అందులో బంధించాడు. అప్పుడు ఏమైపోయింది? గంగ జడల్లో పడిపోయింది. బయటకు వద్దామంటే ఆయన తన జడలను చుట్టూతో చుట్టేశాడు, అంటే డ్యామ్ కట్టేశాడు, ఒక పెద్ద ఆనకట్టు కట్టాడు. అందులోంచి పాపం గంగ బయటికి రాలేకపోయింది. అందుకని నేను ఏమన్నాను, పరమ పవిత్రమైన ఆకాశ గంగని జడలలో బంధించిన పరమాత్ముడివి అన్నాను. రావణాసురుడు గొప్ప స్తోత్రం రాశాడు, జటా కటాహ సంభ్రమ భ్రమన్ నిలింప నిర్జరి అన్నాడు ఆయన. ఏం కవిత్వం ఉండేది! వీడు దొంపదగా వీడు రాక్షసుడే ఎలా పుట్టాడో తెలియదు, కానీ 9 వ్యాకరణములు చదువుకున్న పండితుడు. పండిట్స్ బ్యాండిట్స్ అయితే ఎంత ప్రమాదమో వాడు చూసి నేర్చుకోవాలి, చదువుకున్నవాడు టెర్రరిస్ట్ అయితే ప్రమాదం. ఆయన రాసిన కవిత్వం ఎంత గొప్పదో తెలుసా? జటా అంటే జడలు, కటాహ అంటే దబరా గిన్నె, పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి చూసారా, పులిహేరలు చేయడానికి, దద్దోదనం చేయడానికి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి, దబరా గిన్నెలు అంటారు. ఆ దబరా గిన్నెని సంస్కృతంలో కటాహము అంటారు. జటా కటాహ, శివుడి జడలు ఓ పెద్ద గిన్నె. ఆ గిన్నెలో గంగ పడింది, అందులోంచి బయటకు వద్దామని తిరుగుతోంది. కానీ దానికి దారి దొరకట్లా సంభ్రమత్తు తొట్టుపాటు పడుతుందట, గిర్రు గిర్రు అని తిరుగుతోంది. ఎన్ని సుళ్ళు తిరిగినా భ్రమత్తు భ్రమిస్తోంది, అందులోంచి బయటికి రాలేకపోతోంది. నిలింప నిర్జరి అటువంటి గంగ కలిగిన జటాచూటములు ధరించిన శివుడికి నమస్కారం అన్నాడు వాడు. ఏం ఊహలండి అసలు వాడివి, అసలు ఏం భాష అండి అది. ప్రపంచక అళి అన్నాడు ఆయన. ప్రపంచక అళి అంటే ప్రపంచ సమూహం ఉందిట. ప్రపంచ ప్రళయ కాలంలో ఈ ప్రపంచములన్నీ నీలో కలుపుకునేటటువంటి మహానుభావుడు నువ్వు అన్నాడు ఆయన. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే అంత ఎంత కాదు, ఇన్ని మంచి పనులుండి ఇంత పాండిత్యం ఉండి పరస్త్రీ జోలికి వెళ్ళి ఇష్టం లేని సీతామాతని బలాత్కరించి చచ్చాడు వాడు. అలాంటి వాడిని ఎన్కౌంటర్ చేయడానికి ఎవడో ఒక సజ్జనుడు పుడతాడు ఎప్పుడో ఒకప్పుడు పిచ్చి వేషాలు ఇస్తే అని రావణుడి కథ ద్వారా మనం తెలుసుకోవాలి. మొత్తం మీద ఈశ్వరుడు భవ్య భాగీరథీ సీమీభూత జటాలలామ గిరిశ శ్రీశైల మల్లేశ్వర అని ఆయనకి ఈ పద్యాన్ని సమర్పిస్తున్నాను. ఉపమన్యుడు భక్తితో శివుడిని అలా తలుచుకుని ఇంత విభూతి స్వామివారి మీద వేశాడు. శివుడికి ఎంత విభూతి చాలుగా, ఎక్కువ అక్కర్లేదు ఆయన పాపం. చిటికెడు విభూతికి సంతోషపడిపోతాడు, ఇన్ని నీళ్లు తల్లితే సంతోషపడిపోతాడు, ఒక్క పత్రి విసిరితే ఆనందపడిపోతాడు. అవ్యాజ కరుణామూర్తి అమాయకుడు ఆయన, నాలాగే నోట్లో వేలు పెడితే కొరకలేని అమాయకుడు శివుడు. అందుకే ఆయన నోట్లో వేలెడుతున్నారు, నా నోట్లో వేలెడుతున్నారు, మిమ్మల్ని పైకి రానిస్తే నోట్లో వేలెడతారేమో అనేదో భయం. అప్పుడు ఆయన సంతోషించి ఈశ్వరుడు ఈ విభూతి బ్రహ్మరాక్షసుడమే జల్లన్నట్ట. ఈయన కొంత విభూతి తీసుకున్నాడు. ఈ విభూతిని తీసుకుని మహావేగంగా మళ్ళీ మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. ఆ మర్రి చెట్టు మీద కూర్చున్న బ్రహ్మరాక్షసుడి కిందకి రమ్మన్నాడు. వాడి మీద చిటికెడు విభూతి జల్లాడు. క్షణాలలో ఆ బ్రహ్మరాక్షసుడు తెల్లని శరీరంతో చక్కని పంచి కట్టుకుని శిఖ పెట్టుకుని పూర్వం ఎలా ఉండేవాడు అలా వారిపోయాట. భార్యాహత్య, భ్రూణహత్య, గురునింద ఇలాంటి మహాపాపములన్నీ విభూతి వల్ల తొలగిపోయాయి. శ్రీశైల మల్లేశ్వరుడి విభూతి ఎంత గొప్పదో ఇప్పుడు మీకు అర్థమైంది కనుక వెళ్ళేటప్పుడు ఇంత విభూతి పట్టుకెళ్ళండి, ఇంత ధరించండి. విభూతిని నిత్యధారణ చేసిన వాడికి ఏ దోషం ఉండదు, సకల దోషాలు పోతాయి. బ్రహ్మరాక్షసుడు కాస్త మళ్ళీ పండితుడిగా మారిపోయి ఆయనకి నమస్కరించి కైలాసానికి వెళ్ళిపోయాడు. శివుడు వాణ్ణి కైలాసానికి తీసుకుపోవడానికి ఒక వాహనం పంపాడు. ఇదంతా ఉపమన్యుడితో ఉన్నటువంటి భక్తులు చూశారండి, మీలాంటి భక్తులు. వాళ్ళు తెల్లబోయి ఏమండి ఈ విభూతి వల్ల ఇంత బ్రహ్మరాక్షసుడు కూడా శాప విముక్తి పొంది కైలాసానికి పోయాడు, ఇంత శక్తి మీకు ఎలా వచ్చింది అంటే, ఈ శక్తి నాది కాదు, భక్తిది. శివభక్తులకి ఎక్కడికి వెళ్ళినా విజయంత అపజయం ఉండదు అని చాటాడు ఆయన. శివభక్తులు వాళ్ళు ఏం తలుచుకుంటే చేస్తారు. శివుడు భక్తుల కోసం దిగొస్తాడు. కొంతమంది భక్తుల్ని కొడుకులుగా భావిస్తాడు, కొందరిని తండ్రిగా భావిస్తాడు, కొందరిని తల్లిగా భావిస్తాడు, కొందరిని బావగా భావిస్తాడు. ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆయన్ని పూజించి ధరించారండి. ఎంతెందుకు బెజ్జమహాదేవ్ అని ఒక ఆవిడ ఉంది బసవ పురాణంలో, బసవేశ్వరులు వారు రాసిన కథని తెలుగులో పాలుకురికి సోమనాథుడు 10వ శతాబ్దంలో బసవ పురాణం అనే పేరుతో కావ్యంగా రాశాడు, ద్విపద కావ్యం. అందులో బెజ్జమహాదేవ్ అని ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడ పరమశివ భక్తురాలు, ఉట్టి అమాయకురాలు. ఆవిడ ఒకసారి ఒక శివలింగాన్ని చూసింది. ఆ శివలింగం ఆరు బయట ఉందిట. ఆరు బయట శివలింగం మీద మంచు పడింది. దాంతో ఆవిడికి భయం భయం కలిగింది, బాధ కలిగింది. ఆవిడ ఏమందో తెలుసా, తల్లి కలిగి ఉంటే నిన్ను ఇలా బయట ఉండనిస్తుందా, అమ్మ లేకుండా నీ వెట్లు పుట్టితివి అని చక్కగా ద్విపదలో రాస్తాడు ఆయన. స్వామి నువ్వు దేవుడు అంటారు కొందరు, కానీ నిన్ను చూస్తే నాకు కన్న కొడుకులా అనిపిస్తున్నాడు. అమ్మ లేకుండా నువ్వు పుట్టే ఉంటున్నారు, అమ్మ లేకుండా పిల్లలు ఎలా పుడతారు? బహుశా అమ్మ లేకుండా ఏ ఆవిడ ఎవరో ఒక ఆవిడ నిన్ను రోడ్డు మీద పారేసిందేమో, దాంతో నువ్వు బండరాయి అయిపోయావేమో. అమ్మే ఉంటే నీకు జుట్టు దువ్వి జడ వేయకుండా ఉంటుందా? ఈ జడలు అట్ల కట్టేట, జటాచూటాలు ధరిస్తున్నావుట, కారణం నీకు అమ్మ లేకపోవటమే. నేనున్నాను సుమా అని ఆయన మీద నీళ్లు పోసి స్నానం చేయించి తన చీర కొంగుతో తుడిచింది. ఆయనకి నిజంగానే జటాచూటాలు ఉన్నాయి శివలింగానికి, ఈవిడ కోసం జడలు కనబడేలే చేసేట. మనకి శివలింగానికి జడలు కనబడతాయా? కనపడవు. కానీ ఆవిడ కోసం జడలు కనబడేలా చేశాడు ఆయన. అప్పుడు ఆవిడ కాస్త కొబ్బరి నూనె పట్టుకొచ్చి, సువాసన కలిగిన సంపెంగి నూనె పట్టుకొచ్చి ఆ నూనె జడలకి రాసి జడలిప్పి దువ్వెనతో అలా దువ్వి అందులో పేరు కూడా కనబడ్డాయట. దిక్కు మాలిన పేరు, మా అబ్బాయిని ఎత్తి మీద పడ్డాయి అని ఆ పేరు కుక్కి ఆయనకి శుభ్రంగా జుట్టుని, జుట్టు బాగా ఉంది కనుక మళ్ళీ జడ వేసి పెట్టింది. ఆ తర్వాత జడలో మల్లె పువ్వులు పెట్టింది. మా అబ్బాయి ఏం తింటాడో అనే పక్క వాళ్ళు ఎవరు అడిగితే ఆ అబ్బాయి ఆయన పళ్ళు తింటాడు బాగా, అందులో జామకాయలు అంటే బాగా ఇష్టం అంటే వెంటనే జామకాయలు పట్టుకొచ్చి పెట్టింది. అప్పుడు శివుడు మెచ్చుకొని పార్వతీదేవిని పిలిచి, చూసావా ఈ బెజ్జ మహాదేవి నా బొజ్జని తడిమి జామకాయ పెట్టింది, ఎంతమంది వచ్చారు ఈ శ్రీశైల క్షేత్రానికి, ఒక్కళ్ళైనా నాకు నిజంగా కడుపు నిండా అన్నం పెట్టారా, ఏదో నాకు నైవేద్యం పెట్టి వాళ్ళే తినేస్తున్నారు. నిజంగానేనండో, ఆయనకి గుండిగురు గుండిగురు నైవేద్యం పెడితే ఆయన తినేస్తే మనం ఏమైపోతాం, అందుకే మన మీద జాలితో నాయన మీరే తినండి ప్రసాదం అని ఆ గుండిగలు మనకి ఇస్తున్నాడు. కానీ ఆయనే తినడం మొదలు పెడితే ఈ శ్రీశైలంలో ఆయన పోషించే శక్తి ఎవరికి ఉంటుంది, ఎవరికి ఉండదు. అందుకే ఆయన జాలిపడి అలా చూసి వదిలేస్తున్నాడు. కానీ ఆ రోజుల్లో ఆయన నిజంగానే తిన్నాడు తల్లి మీద ప్రేమతో. చూసావా పార్వతి, ఈవిడ నాకు పండు పెట్టింది, నా కన్న తల్లి ఈవిడ అన్నట్టు ఆయన. అలాగా అయితే ఇప్పుడు ఈ తల్లికి మీరేమిస్తున్నారు అంది ఆవిడ. ఈవిడికి శాశ్వతంగా కైలాసం ఇస్తున్నాను, కైలాసంలో నైరుతి దిక్కులో ఈవిడకు భవనం, ఈవిడ కూడా నాకు తల్లి అని ఆవిడ తీసుకెళ్లి మాతృస్థానం ఇచ్చి కైలాసంలో పెట్టాడు. ఈ బెజ్జ మహాదేవి కథ చాలా గొప్పదన్నమాట శివపురాణంలో. ఇలాంటి భక్తులు చాలామంది ఉన్నారు. ఎంతెందుకు, ఇక్కడ అక్క మహాదేవి గుహలు ఉన్నాయి, ఆ గుహల దగ్గర చెన్నమ్మబ్బ అని ఒక ఆవిడ ఉండేది. అసలు సంస్కృతంలో అయితే ఆవిడ శ్రీకరి అంటే శుభప్రదమైన స్వరూపం, ఆ తెలుగులో చెన్నుగా మారిపోతుంది, శ్రీకరం చెన్ను అయ్యిందనమాట. ఆవిడ చెన్నమ్మబ్బ అని వారు. ఈవిడ కథ తప్పక వినాలండో. ఆవిడ ఈ కృష్ణానదిని దాటి అవతలున్న గుహల దగ్గర మకాం పెట్టింది, అక్కడ కొండ గుహలో ఉండేది. వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి యాచనతో బతికేది. ఇప్పుడు మనం సాక్షి గణపతి అంటున్నామే, ఆ ప్రాంతం దగ్గర ఒక పాతకాలపు దుప్పటి ఒకటి వేసుకుని ఆ దుప్పటి పరుచుకొని శివశివ శివశివ అంటూ అడుక్కునేది. ఎవరైనా వచ్చిన వాళ్ళు తోచింది అందులో వేసేవారు. ఇలా ఉండగా ఓసారి అక్కడికి ఒక పండితుడు వచ్చాడు. శివుడికి ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఉపచారములు సరిగ్గా చేయటం లేదు, శివుడికి కూడా చలి వస్తుంది, మనం లింగాన్ని పూజించేటప్పుడు మన మానవ శరీరం ఎటువంటిదో లింగం కూడా అటువంటిది అని పూజించాలి అన్నట్ట. శివుడిని పూజించేటప్పుడు అది లింగం కాదు, మన శరీరముతో సమానంగా చూడాలి. మన శరీరాన్ని బర్రు బర్రం తోముతావా, తాము మెత్తగా తోముకుంటాం. అలాగే శివలింగానికి అభిషేకం చేసేటప్పుడు నీళ్లు పోసేటప్పుడు సున్నితంగా తోమండి, సున్నితముగా విభూతి పొయ్యండి, సున్నితముగా ఆయనకి గంధం పొయ్యండి, ఆయనకి అభిషేకం చేసేటప్పుడు తుడిచేటప్పుడు గోళ్ళు గుచ్చుకోకుండా జాగ్రత్త పడండి. ఇలా మన మానవ శరీరమును ఎంత మృదువుగా చూసుకుంటున్నామో శివుణ్ణి కూడా అలా చూసుకుని పూజ చేయటం మంచిది అని ఒకసారి ఎప్పుడో చెప్పేట పురాణం. అది ఈ అవ్వ విన్నదండో. పాపం శివుడు కూడా మనలాంటి వాడే కదా, ఆయన్ని దేవుడిని గుళ్ళో పెడుతున్నాం తప్ప ఆయనకి సరైన ఉపచారములు చేస్తున్నామో లేదో అనిపించింది ఆవిడికి. ఇలా ఉండగా ఓసారి శివరాత్రి వచ్చింది. శివరాత్రికి ప్రాంతం అంతా బాగా దట్టమైన అడవులు అవ్వడం వల్ల మంచు కురుస్తూ చలితో నిండిపోయేది. నిజంగా కూడానండి, అడవుల్లో ఎలా ఉండేదండి పూర్వకాలంలో, మంచు అలా దబదబ పడిపోయేది. శివరాత్రికి ఇక్కడికి వచ్చిన వాడు చలికి గజగజ వణికేవారు. మా చిన్నప్పుడు కూడా చలి ఎక్కువగా ఉండేది, ఇప్పుడు ఈ మధ్యకాలంలో పొల్యూషన్ పెరిగిపోయి వాతావరణంలో అంత చలి తగ్గింది. కానీ ఒకప్పుడు ఈ మాసాలలో ఎలాంటి చలి ఉండేదో తెలుసా, చలికి ఊహూ అని వణికిపోయేవాళ్ళం మనం. పోతరగారు భాగవతంలో అహములు సన్నములయ్యను దహనము హితమయ్య దీర్ఘదశలయ్యనిసల్ బహుశీతో పేతంబై ఊహూ అని వడకిలో ఒక మురివీనాథ అంటాడు. చలికి తట్టుకోలేక ఊహూ అని వణికిపోయేవారట పూర్వకాలంలో. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు రెండే రెండు కాలాలు, సమ్మర్ సూపర్ సమ్మర్, వేసవి మండు వేసవి తప్ప అసలు చలికాలం లేదు, ఋతుక్రమం లేదు, వర్షాలు లేవు, ఏమీ లేవు, అంత విచిత్రంగా మారిపోయింది. భగవంతుడి దయ వల్ల మళ్ళీ ఋతుధర్మం సక్రమంగా నడవాలని కోరుకుందాం. ఇప్పుడు ఈ శివరాత్రి పర్వదినానికి ముందు రోజు ఈ చెన్నమ్మవ్వ అడుక్కోవడానికి ఈ వీధుల్లోకి వచ్చింది, ఆలయానికి వచ్చింది. ఆలయం బయట ఒక శివలింగం కనపడింది. ఇక్కడ చాలా లింగాలు ఉన్నాయి కదా, ఇక్కడ ఏ ప్రాంతంలో చూసినా లింగాలే. ఒక లింగం చూసిందిట. తెల్లవారితే శివరాత్రి, ఇది చతుర్దశికి ముందు రోజు ఉన్నటువంటి ఒక అర్ధరాత్రి. ఆవిడకి శివలింగాన్ని చూడగానే భయం వేసింది. అయ్యయ్యయ్యో, ఆకాశం నుంచి మంచు ఎడతెరపి లేకుండా కురుస్తోంది, ఆ మంచు శివలింగం మీద పడుతోంది, శివుడికి జలుబు చెయ్యదా, జలుబు చేస్తే ఆయన ఏమైపోతాడు అని బాధపడిందిట. ఏం చేయాలి ఇప్పుడు? శివుడికి జలుబు చేయకుండా ఆయన మీద మంచు పడకుండా ఎలా కాపాడాలనుకుంది? పాప ఆవిడ చాలా పేదవాడని చెప్పుకున్నాం కదా, ముష్టావిడు కదా. వీధుల్లో జనాలు చిన్ని చిన్ని పాత గొడ్డలు పారేసేవారు. ఆ పాత గొడ్డలు ఎటువంటి గొడ్డలు తెలుసా? చిన్నపిల్లలు తీసుకొచ్చేటప్పుడు వాళ్ళకి తుడిచి పారేసే గొడ్డలు అవి. వాళ్ళ బలమూత్రాలు తుడిచి దూరంగా పారేసే తువ్వాళ్ళు, దుప్పట్లు, చెత్త చెదారం గొడ్డలు. ఈ గొడ్డలన్నీ ఉతుక్కుని వాటితో ఒక బొంత కుట్టుకుంది ఆవిడ. పెద్ద దబ్బనం పట్టుకొచ్చి ఆ దబ్బనానికి పురికోస ఎక్కించి దబ్బనంతో పాత కంపుగొట్టు గొడ్డలతో ఒక బొంత అల్లుకుంది, కుట్టుకుంది. ఆ బొంతని చలికాలంలో తనకి కప్పుకునేది పాపం చలియకుండా. ఆవిడ నెత్తి మీద ఆ బొంత గొడ్డ ఉంది, వెంటనే బొంత తీసింది. మా శివుడికి చలేస్తుంది, ఆయన మీద మంచు పడుతుంది, ఆయనకి జలుబు చేస్తుంది, అనారోగ్యం వస్తుంది, పండితుల వారు చెప్పారు శివుణ్ణి మనలాగా చూసుకోవాలని అనుకుని తన మీద ఉన్నటువంటి ఆ బొంత మురికి గొడ్డల బొంత ఆయనకి కప్పేసింది. నిజానికి ఆ గొడ్డ దుర్వాసనతో కూడిన గొడ్డ, చలికాలంలో ఉతికిన ఎండదది. పాత గొడ్డ పైగా చింకి గొడ్డ ఆ అతుకుల బొంత పైన కప్పింది. శివుడు పులకించిపోయాడు. అమ్మా నీకు ఎంత ప్రేమ, గజగజ వడికించే చలి, ఈ చలిలో మంచుకు నువ్వు నిజంగా చచ్చిపోతావు, నువ్వు ముసలిదానికి పైగా వణికిపోతున్నావు, ఈ బొంత తప్ప నీకు కప్పుకోవడానికి ఏమీ లేదు, ఉన్న ఒక్క బొంత నాకు కప్పేసి నువ్వు వణికిపోతున్నావా అని వెంటనే జారిపడి ఆ శివలింగం పెటిల్లును పగలగొట్టుకుని పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై అక్కడ శివరాత్రికి వచ్చిన జనులందరూ చూస్తూ ఉండగా, ఈవిడ నా కన్న తల్లి, ఒక్క కన్న తల్లి మాత్రమే బిడ్డ బతికుండాలనే కోరికతో ఒంటి మీద దుప్పటి కప్పుతుంది, తన దుప్పటి పిల్లలకి కప్పే లక్షణం తల్లికే ఉంటుంది. తల్లికున్న ప్రేమ ఎవరికి ఉంటుందండి? తల్లిని అందుకే మనం ఎప్పటికీ తలుచుకోవాలి. నా మాతు పరదైవతం, తల్లిని మించిన దేవత ఎందుకు లేదన్నారంటే ప్రేమ ఎక్కువ. తను చచ్చిపోయినా పర్వాలేదు, పిల్లలు బాగుండాలనుకుంటుంది. తనకి తిండి లేకపోయినా పిల్లలకు పెడుతుంది. తాను గతగత వణిగిపోతున్నా తన దుప్పటి పిల్లలకు కప్పేస్తుంది. తన కోటి వాళ్ళకి ఇచ్చేస్తుంది, తన డబ్బు వాళ్ళకి ఇచ్చేస్తుంది. అందుకే అటువంటి తల్లిదండ్రుల్ని పొరపాటు కూడా దూషించకూడదు. తల్లిని తిడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం లేదు పొమ్మన్నారు. ఈ తల్లి నా తల్లి కాబట్టి నా మీద ఈ బొంత కప్పింది. ఇదిగో ఈవిడిని శాశ్వతంగా కైలాసానికి పట్టుకుపోతున్నాను, మాతృస్థానంలో నిలబెడుతున్నాను అని ఆవిడ రెండు చేతులతో పొదివి పట్టుకుని కైలాసానికి పట్టుకుపోయి ఇందాక చెప్పిన బెజ మహాదేవి పక్కన ఈవిడ కూడా భవనం కట్టి పెట్టాడు. అంత గొప్ప భక్తురాలు ఇక్కడ ఉండేది. దీనినే ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్యంలో పద్యం రాస్తాడు, మీకు గుర్తుందా కాళహస్తీశ్వర మహాత్య పద్యం? ప్రాతలు మీద కప్పిన కృపామతి నోర్చితి, పాతగుడ్డల బొంత మీద కప్పితే దయతో ఓర్చుకున్నావా అని ఒక అర్చక స్వామి వారు శివుడితో అంటాడు. అదిగో ఆ పాతగుడ్డల మీద కప్పిన కృపామతి నోర్చితి అన్న పద్యములకు ఉదాహరణ ఎవరంటే, ఎందుకంటే అది ఎవరి కోసం రాశారు? మన చెన్నమ్మవ్వ శ్రీకరిమాత గురించి రాశారన్నమాట. అంత భక్తురాలు ఆవిడ. ఎందుకో తెలియదు కానీ కొన్ని పాప పనులు చేయకూడదండి. అద్భుతమైన సినిమా శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం, కానీ అందులో లోపం చెప్పమంటారా? అర్చకుడిని వెళ్ళనికం చూపించారు అందులో. మీరు చూడండి ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం చదవండి. అర్చకుడు చాలా ఉత్తముడు, ఆయన పరమ భక్తుడు. ఎంగిలి మాంసం ముక్కలు చూసి తట్టుకోలేక శివుడి దగ్గర మొరపెట్టుకుంటే అప్పుడు శివుడు నీతో పాటు మరో భక్తుడు ఉన్నాడు, ఇది ఈ పక్కన దాక్కో అని కన్నప్పని పరీక్షించాడు. కన్నప్ప కన్ను తీసిస్తూ ఉంటే అప్పుడు ఈ పక్కన అర్చకుడు చూశాడు. ఆ తర్వాత శివుడు ప్రత్యక్షమై చూసావా నాయనా అని అర్చకుడిని పిలిచి, నీదేమో ఒక భక్తి, వాడిది మరొక భక్తి, మీ ఇద్దరికీ కైలాసం ఇస్తున్నాను అని అర్చకుడిని కన్నప్పని కైలాసానికి పట్టుకుపోయాడు. ఇది కాళహస్తీశ్వర మహాత్మ్యం ఒరిజినల్ కథ. మీరు ధూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యం చదవండి. అందులో అర్చకుడు ఎంత భక్తుడు, శివుడితో ముఖాముఖి మాట్లాడే అర్చకుడు ఆయన. అందుకే కావాలని శివుడు అర్చకుడిని పక్కన పెట్టి మరీ ఇతన్ని పరీక్షించాడు. కాబట్టి ఇద్దరికీ మోక్షం ఇచ్చినప్పుడు ఇద్దరి గురించి సక్రమంగా చూపించాలి. అలా చూపించకుండా చూపిస్తే ఉపయోగం ఉంది? ఎందుకు ఇలాంటి కల్పిత కథలు కొన్ని పుడుతూ ఉంటాయి. ఆ కల్పిత కథలు మనం సరిదిద్దుకోవలసిన బాధ్యత మనది ఉన్నది. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే, నేను అమాయకులైనటువంటి భక్తులు ఇలాంటి వాళ్ళంతా తక్షణం విజయం పొందారు, ముక్తి పొందారు. కాబట్టి చెన్నమ్మవ్వని గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక గొప్ప భక్తురాలు ఉందండి, చాలా గొప్ప భక్తురాలు. ఈవిడి గురించి అసలు తలుచుకుని తీరవలసింది. పూర్వం ఒక ఆయన ఉన్నాడు, శివదేవుడు అతని పేరు, అతని భార్య పేరు ఉమా. శివదేవుడు ఉమా కథ బసవ పురాణంలో ఉంటుంది. నేనేం చెప్పినా ప్రామాణిక కథలు చెబుతున్నాను, ఏదో పుక్కిటి కథలు చెప్పటంలా. పాల్కురికి సోమనాథుడు రాసిన బసవ పురాణంలోని గొప్ప కథ ఇది. శివదేవుడు కర్ణాటకలో ఒక పల్లెటూళ్ళలో ఉండేవాడు. ఆ ఊళ్ళో ఒక శివాలయానికి ఆయన అర్చకుడు. శివుడు అంటే ఎంతో భక్తి శివదేవుడికి. రోజు శివుడికి అభిషేకం చేసి నివేదనగా గుమ్మపాలు పట్టుకెళ్ళి ఇచ్చేవాడు. బాగా చిక్కగా ఉన్న ఆవు పాలు కాచి అందులో ఇంత పటిక బెల్లం వేసి, ఆవు పాలు బాగా కాస్తే చాలా బాగుంటాయండో, మేగడ కట్టినటువంటి పాలు లోగడ మేగడని ఉండేది, అది తింటే నున్నగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు మేగడ తినలేదు కానీ నాకు మళ్ళీ దొరికితే ఒక క్వింటాలు మేగడ తినాలనిపిస్తుంది అనమాట. అలా మంచి మేగడ పాలు అందులో ఇంత బెల్లం వేసి పటిక బెల్లం, దానిని శివుడికి ఇలా నైవేద్యం పెట్టేవాడు. నైవేద్యం పెట్టి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చేసేవాడు. అతనికి శివుడు అంటే ప్రాణం. ఒక్కరోజు కూడా శివుడికి నివేదన పెట్టకుండా అన్నం తినకూడదు అని నిర్ణయించుకున్నాడు ఆయన. అందువల్ల ఏమయ్యేది, రోజు శివాలయానికి వెళ్ళాలి, అర్చన చెయ్యాలి, ఆవు పాలు నైవేద్యం పెట్టాలి, కాబట్టి పొరుగురు వెళ్ళడానికి అవకాశం ఉండేది కాదు. ఊరు దాటి ఎప్పుడు వెళ్ళలేదు, అసలు లీవ్ పెట్టలేదు ఆయన. 30 సంవత్సరముల కాలం ఆయన 10వ ఏట అర్చకుడిగా అడుగుపెట్టాడు. 40 ఏళ్ళు వచ్చాయి ఆయనకి, 20వ ఏట పెళ్ళయింది. ఇన్నాళ్లలో ఆయన ఎప్పుడూ శివుడికి లీవ్ పెట్టి వెళ్ళలేదట, నైవేద్యం మాని వెళ్ళలేదు. భార్య కూడా అటువంటిది దొరికింది. వీళ్ళకి ఆలస్యంగా ఒక కూతురు పుట్టింది. ఆ కూతురికి 10 ఏళ్ళు వచ్చాయి. ఆ అమ్మాయికి శివకుమారి అని పేరెట్టారు. అసలు పేరు గొడబూచి కాదు, శివకుమారి. పిల్ల చక్కగా చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతో పాటు శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేసి శివుడిని ముట్టుకొని విభూతి పెట్టుకుని పులకించిపోతూ ఉండేది. శివుడిని నిత్యం తలుచుకునేది. శివనామం అంటే ఆవిడికి చాలా ఇష్టం. ఇలా ఉండగా ఒకసారి ఈ శివదేవుడి చెల్లెలి కొడుకు పెళ్ళయింది. ఆ రోజుల్లో చిన్నప్పుడే పెళ్లి చేసేవారు. ఈ శివదేవుడి చెల్లెలి కొడుక్కి పెళ్ళి అవుతోంది. నువ్వు ఏమైనా పెళ్ళికి వచ్చి తీరాలి, వదినా నువ్వు పెళ్ళికి రాకపోతే ఈ పెళ్లి జరగదు, ఆ పాపం నీది అని చెల్లెలు హెచ్చరించింది. దాంతో ఈయన బుర్రగొక్కున్నాడు, నేనేం చెయ్యను, నాకు 40 ఏళ్ళు వచ్చాయి దాదాపుగా, 30 సంవత్సరములుగా శివుడికి నివేదన చెయ్యకుండా నేనెప్పుడూ పచ్చి మంచినీళ్ళు తాగడం లేదు, ఆచమన జలం తప్ప ఏమీ తాగను. ఇప్పుడు నా చెల్లెలేమో ఒట్టు పెట్టింది, నువ్వు వచ్చి ఈ పెళ్లికి రాకపోతే పెళ్ళి ఆగిపోతుంది, ఆ పాపం నీదంది, కాబట్టి ఈ పాపం నాకు చుట్టుకుంటుంది. శివుణ్ణి విడిచిపెట్టి వెళ్ళడం మహాపాపం, అలాగని చెల్లెలి కొడుకు పెళ్ళికి వెళ్ళకపోవడం అది మరీ పాపం, ఏం చెయ్యనని బాగా ఆలోచించాడు. ఇంట్లో కూర్చుని భార్యతోటి, ఏమే ఎలాగే పెళ్ళికి వెళ్ళడం, నువ్వు నేను పెళ్ళికి వెళ్ళకపోతే పెళ్ళి ఆగిపోతుంది అంటుంది మా చెల్లెలు అనగా, ఈ మాట ఈ చంటి పిల్ల వింది, 10 ఏళ్ల పాప శివకుమారి. నాన్న అమ్మ మీ ఇద్దరిని అత్తయ్య పెళ్ళికి పిలిచింది కాబట్టి మీరు వెళ్ళండి, శివుడికి నేను నైవేద్యం పెడతాను అంది. నా తల్లి నా తల్లి, ఎంత మంచి మాట అన్నావు, నైవేద్యం అంటే ఏమిటో నీకు తెలుసా అంటే ఎందుకు తెలీదు, తెలుగులో ఆరగింపంటారు, ఆవు పాలు కాచి అందులో పటికి బెల్లం వేస్తాను, ఆ పటికి బెల్లం మీరు ఎంత వేస్తున్నారో చూశానుగా, కొలత ప్రకారం అంత కొలత ప్రకారం పటికి బెల్లం వేస్తాను, పాలు కాస్తాను, జాగ్రత్తగా పట్టుకెళ్ళి నేను శివుడికి ఇస్తాను అనగా, అమ్మా 2 సేర్లు పాలు పొయ్యగలవా అంటే మోస్తాను నాన్న అందుట. బంగారు తల్లివని ఇలాంటి కూతుళ్ళు పుడితే తల్లిదండ్రులు హాయిగా లీవ్ పెట్టుకు తిరగచ్చు, లాంగ్ లీవ్ పెట్టుకోవచ్చు అని ఆయన మురిసిపోయాడు. కూతురు గడ్డం పట్టుకుని పుణికి పుచ్చుకుని ముద్దు పెట్టుకుని ఆ తర్వాత పొద్దుటే ప్రయాణం అయ్యాడు. మళ్ళీ ప్రయాణం అయ్యేటప్పుడు చెప్పాడు, అమ్మా శివుడికి ఇన్నాళ్ళుగా ఎప్పుడూ నైవేద్యం పెట్టకుండా నేను అన్నం తినలేదు, ఇన్నాళ్ళకి తప్పనిసరి పరిస్థితుల్లో 10 రోజులు సెలవు పెట్టి పెళ్లికి వెళ్ళవలసి వస్తుంది, ఈ 10 రోజులు నువ్వు శివుడికి తప్పక పాలు నైవేద్యం పెట్టే, కమ్మగా కాచు, కాచిన తర్వాత కొంచెం చల్లార్చు, మరీ వేడివేడి పాలు పెడితే శివుడు తాగలేడు, అందులో కాస్త పటికి బెల్లం బాగా వేయి, వేసి ఆ పాలు కుండతో పట్టుకెళ్ళి శివుడికి నైవేద్యం పెట్టేమ్మా అనగా, అలాగే నాన్న అందేవాడ. అప్పట్లో నాన్న అని తెలుగులో పిలిచేవారు, డాడీ అని జీడిలో పట్టుకునేవారు కాదు. వాళ్ళు సంతోషంగా పోయారు. ఈ అమ్మాయి వాళ్ళు అలా వెళ్ళగానే అక్కడ రైతు పాలు పితికి పట్టుకొచ్చి ఇచ్చాడు ఆవు పాలు. ఆ పాలు 2 సేర్లు పాలు అందులోంచి తీసుకుని కొండలో పోసి కాచింది. కొంచెం చల్లారాక, మరీ చల్లారిపోకూడదు మరీ వేడిగా ఉండకూడదు కనుక కొంచెం వెచ్చగా ఉండగా అందులో పటికి బెల్లం వేసి కలిపింది. ఈ కొండ జాగ్రత్తగా పట్టుకొని ఆ వెర్రి తల్లి దానికి చాలా తెలివితేటలు ఎక్కువ ఉండవు. చిన్న చక్రాల బండి ఉంది వాళ్ళ ఇంట్లో, రోజులో తోసుకుంటూ వెళ్ళి తోపుడు బండి, అందులో పెడితే కొండ పోయొచ్చరుకుని కొండ అందులో పెట్టి మరీ మోసుకుంటూ వెళ్ళింది ఆలయానికి. ఆలయం లోపలికి వెళ్ళి ఆ రోజుల్లో చెప్పాను ఆడ మగ తేడా లేకుండా అందరూ అర్చన చేశారు, అందరూ నైవేద్యం పెట్టారు. అందుకని ఈవిడ కొండ పట్టుకొచ్చింది, శివుడికి ఎదురుగుండా పెట్టింది. వాళ్ళ నాన్నగారు ఏదో మంత్రం చదివేవారు, ఈ పిల్లకి ఆ మంత్రం తెలియదు, ఓం భూర్భువస్వ తెలియదు, అందుకని ఓం శివ ఓం శివ అంది అంతే అని శివుడికి ఎదురుకుండా పెట్టి పాలు తాగి శివ అంది. అందులో వచ్చి శివుడు వచ్చి పాలు ఏం తాగుతాడు, శివుడు ఎదురుకుండా పాలకొండ పెట్టి పాలు తాగు అని ఎంతసేపు చూస్తున్నా శివుడు వచ్చి పాలు తాగలేదు. ఈ అమ్మాయి ఏమనుకుందంటే పాలు నైవేద్యం పెట్టడం అంటే శివుడి దగ్గరికి వెళ్ళి పాలకొండ పెట్టగానే శివుడు ఆ లింగంలోంచి వస్తాడు, రెండు చేతులతో కుండ పుచ్చుకుని గడగడా గడగడా పాలు తాగుతాడు, ఆ తర్వాత ఖాళీ కొండ నాన్న ఇంటికి పట్టుకొస్తాడు అనుకుంది. అమ్మాయికి విషయం తెలియదు, నైవేద్యం అంటే అలా చూపించేస్తారు ఇంటికి తెస్తారు తెచ్చి వాడు తాగుతారని తెలియదు పాపం అమ్మాయికి పిల్ల కదా. అందుకని పాలు తాగు అంది. శివలింగంలో ఏమాత్రం చడి చప్పుడు లేదు, అందులోంచి ఎవరూ రావడంలా. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, బసవ పురాణంలో పాల్కురికి సోమరాజుడు రాస్తాడు, కాల కాగవో కమ్మగా లేవో మాడంగాలెను తీపి చాలదో. పాలు కాగలేదా, ఒకవేళ ఎక్కువ కాగిపోయి మాడిపోయాయా, పాలు అడుగంటితే మాడు వాసన వస్తుంది, అలా వాసన వస్తుందా, కమ్మగా లేవా, మేగడలేదా, బెల్లం సరిపోలేదా, శివ పాలు తాగకపోతే మా నాన్న వచ్చాక నన్ను తిడతాడు కొడతాడు అంది. ఆయన కదలలేదు. ఎంత బతిమాలిందో, బాబు బాబు పాలు తాగు అని పానవట్టం పట్టుకుంది, లింగాన్ని పట్టుకుంది, బతిమాలింది, శివుడు చుట్టూ తిరిగింది. ఎన్ని బతిమాలుడు బతిమాలినా అందులోంచి శివుడు రాలేదు, తాగలేదు. దాంతో ఈవిడికి బాధ కలిగింది. అమ్మ నాన్న రోజు పాలు పట్టుకొచ్చి ఇస్తే గడగడా తాగుతావా, చంటి పిల్లని కనుక నేను పాలు తీస్తే తాగవా, పిల్లలంటే అంత లోకు అయిపోయారా శివ అని, నువ్వు పాలు తాగకపోతే చావనైనా చస్తాను కానీ కొండ ఇంటికి పట్టుకెళ్ళను అని తలని లింగానికి వేసుకుని ఢామ్ ఢామ్ అని కొట్టేసుకుంది. ఇంకేముంది, తల పగిలింది, నెత్తురు కారింది, ఆ నెత్తురు శివుడి లింగం మీద పడింది, శివుడు గజగజ వణికిపోయాట. ఆ సమయంలో శివుడు పార్వతితో కైలాసంలో తాండవ నృత్యం చేస్తున్నాడు, ఓ పక్కన నారదుడు వీణ వాయిస్తున్నాడు, శారదాదేవి పాట పాడుతోంది, అద్భుతంగా జరుగుతోంది తాండవ నృత్యం. ఆ సమయంలో ఆడినది గిరిరాజసుత నటరాజుమది రంజిలగా, నటరాజుకి కూడా మనస్సు ఆనందం కలిగేలా పార్వతి తాండవ నృత్యం చేస్తోంది. ఇంతలో ఏం జరిగింది, పాలు తాగు తాగు అని పిల్ల శివలింగం మీద తల కొట్టుకుంటూ ఉంటే శివుడి కాళ్ళ మీద పార్వతి కాళ్ళ మీద ఢామ్ ఢామ్ అని సుత్తితో దెబ్బలు కొట్టినట్టుగా దెబ్బలు తగిలాయట. భూలోకంలో భక్తులు శివలింగానికి తల కొట్టుకుంటే శివుడి కాళ్ళు నొప్పి పడతాయి, పార్వతి కాళ్ళు నొప్పి పడతాయి, భక్తుల శక్తి అది. దాంతో శివుడు తడబడిపోయాడు, పార్వతి తడబడిపోయింది, వణికిపోయింది, నృత్యం ఆగిపోయింది. ఎంతలో ఈ పిల్ల తల గట్టిగా శివలింగం మీద కొట్టుకుంటే నెత్తుడి బొట్లు లింగం మీద పడ్డాయి కదా, ఆ నెత్తుటి బొట్లు పార్వతీదేవి కాళ్ళకి పారాణి పూసినట్టు అయిపోయిందట, కుంకుమ పూసినట్టు అయిపోయింది. ఒక్క దెబ్బకి శివపార్వతులిద్దరూ కైలాసంలో మాయమై శివలింగంలోంచి టప్పున పగలగొట్టుకుని ప్రత్యక్షమయ్యారు. అమ్మా అమ్మా కొట్టుకోకు తల్లి అన్నారట. ప్రత్యక్షమయ్యావా, ఏంతసేపు ఎందుకు రాలేదు, పాలు ఎందుకు తాగవు అని గారంగా అడిగింది. తాగుతానమ్మా, ఇంకెప్పుడు ఇలా తలమాత్రం బద్దలు కొట్టుకోకే, ఇలా తలబద్దలు కొట్టుకుంటే మేము తలబద్దలు కొట్టుకోవాల్సి వస్తుందమ్మా అని చేత్తో ప్రేమగా ఈశ్వరుడు అలా నిమిరాడు. ఎంత కరుణామూర్తి అండి ఆయన, అవ్యాజ కరుణామూర్తి, ఏ వంక లేకుండా మనలాంటి వాళ్ళని ప్రేమించే ఈశ్వరుడు ఆయన. పిలిస్తే పలికే కొండంత దైవం. శ్రీశైల మల్లన్న అంటే అంత ఇష్టం నాకు, అందుకే నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతాడు. ఏం అడిగితే అది ఇచ్చాడు, ఇంతవరకు నా జీవితంలో ఈ పని అని అంటే చెయ్యకుండా ఒక్కసారి లేడు, నా వెంట ఉన్నాడు ఆయన. అందుకే ఇంత ధైర్యంతో ఇంత భక్తితో చెబుతున్నాను అనమాట. మీకు తెలుస్తూనే ఉంటుంది శ్రీశైల ప్రభులు నేను రాసే శివపురాణంలో ఆ పాత్ర నేనే అయిపోతాను కాసేపు. ఆయన ప్రేమతో తల నిమిరి ఆవిడ గాయమంతా తొలగించాడు, అసలు గాయమే లేకుండా యథాతథంగా అయిపోయింది తల. ఏది కొండయ్యి అన్నట్ట. ఆ చిన్నపిల్ల అంత కొండ ఎలా ఎత్తిందో, అంత బలం వచ్చిందో, ఆ కొండెత్తి చేతిలో పెట్టింది. గడగడ సగం తాగి భార్యకి ఇచ్చాడు. తాగు పార్వతి అన్నట్ట. పార్వతి తాగి ఎంత రుచిగా ఉన్నాయో రండి పాలు, వీళ్ళ నాన్న అమ్మ తెచ్చిన పాలు ఎంత రుచిగా లేవు, అందులో ఎంత వేగడా లేదు, పంచదార ఎంత వేయాలో వాడికి తెలియదు. పిల్లకి తెలుసు పంచదార ఎంత వేయాలో, కాఫీ టీలలోనూ పాలల్లోనూ ఎంత వేయాలో అంత వేస్తే రుచి సుమా టేస్ట్ సుమా అని పిల్లని మెచ్చుకున్నారట. ఆ పిల్ల ఆనందపడిపోయింది. ఆ తర్వాత వాళ్ళు ఇంత మేగడ ఆ పిల్ల నోట్లో వేశారండో. వాడు కొండలో ఉన్న మేగడంతా తిన్నాక ఆ కొండలో కొంచెం మేగడ అంటుకుంది, ఆ అంటుకున్న మేగడ ఆ పిల్ల నోట్లో పెట్టారు. ఆహా ఎంత అదృష్టవంతురాలు. నాకు ఒక్కొక్కసారి ఒళ్ళు మండుతుంది అనమాట, ఏం పిల్లకింత మేగడ పెట్టు మాకెందుకు పెట్టవా అని అడిగా. పెడతాడు మనకు కూడా మేగడ పెడతాడు సందేహం లేకుండా. ఎలా పెడతాడో చెప్పనా, నేను ఒకసారి ఇక్కడ పురాణం చెప్పి నాకు ఎందుకు మేగడ పెట్టలేదు అనగానే ఆ పూట నాకు ఇంత పాయసం ప్రసాదం పట్టుకొచ్చి పెట్టారు ఎవరో లోపల నుంచి, ఈ సిబ్బందులు ఎవరో. ఆ పాయసంలో మేగడే కనపడింది నాకు, అందులో మంచి మేగడ వచ్చింది. కరెక్ట్గా మేగడ అంటే మేగడే వచ్చింది. మీరు కోరుకోండి, మీరు ఏదనుకుంటే అది రాకపోతే అడగండి, భక్తితో అడగండి, సంపూర్ణమైన విశ్వాసంతో అడగండి, ఆయన ఇచ్చి తీరతాడు. ఇప్పుడు ఆ పిల్ల ఇంటికి వెళ్ళిపోయింది. ఇంకా ఆ రోజు నుంచి మొదలుపెట్టింది. 10 రోజుల పాటు వాళ్ళు పెళ్ళికెళ్ళారుగా, ఈ 10 రోజులు రోజు పాలు కాచడం పట్టుకురావడం, ఈసారి వాళ్ళు పిల్లగారు వచ్చి పాలు తాగి వెళ్ళిపోతున్నారు. 10వ రోజు పాలు తాగడం అయ్యాక కాస్త మేగడ నోట్లో వేశాక అది తిని ఈ ఖాళీ కొండ పుచ్చుకుని ఇంటికి వస్తామంటే దారిలో కాలినడకన శివదేవుడు ఆయన భార్య రావడం మొదలెట్టారు. వాళ్ళు గుడి నుంచి ఇంటికి వెళుతున్న కూతుర్ని చూశారు. అమ్మ తల్లి ఇలారా అన్నారు. ఈ అమ్మాయి శివకుమారి దగ్గరికి వెళ్ళేది వాళ్ళ దగ్గరికి. ఎక్కడి నుంచి వస్తున్నావు పాప అన్నారు వాళ్ళు. అమ్మ నాన్న మీరు చెప్పినట్టే ఈ 10 రోజులు రోజు ప్రొద్దుటే పాలు రైతు తేగానే వాటిని కాచి చల్లార్చి కొంచెం గోరువెచ్చగా ఉండగా పటికి బెల్లం వేసి శివుడికి పోస్తున్నాను, ఇప్పుడు కూడా శివాలయానికి పట్టుకెళ్ళాను, శివుడికి నివేదన చేసి కొండ పట్టుకొస్తున్నాను అనగానే కొండ ఖాళీగా ఉందేమిటన్నారు వాళ్ళు. ఖాళీగా ఉండదేమిటి మరి, ఖాళీగా ఉండక నిండుగా ఎందుకు ఉంటుంది, శివుడు పార్వతి చెరిసగం తాగారుగా అంది ఆ పిల్ల. దాంతో తండ్రి ఒళ్ళు మండింది. శివుడేమిటి పాలు తాగడం ఏమిటి నీ మొహం అన్నాడు ఆయన. ఇన్నాళ్ళుగా పాపం ఆయన అర్చన చేస్తున్నాడు, ఆయన ఎప్పుడు ఎరగడది, అందుకని శివుడేమిటి పాలు తాగడం ఏమిటన్నాడు. అదేమిటి నాన్నగారు, నేను మీరు చెప్పగానే మొదటి రోజు పాలు పట్టుకెళ్ళాను, శివుడు రాలేదు అమ్మతో పాటు, అప్పుడు నేను తలకేలా కొట్టుకుంటే ఆయన వచ్చి పాలు తాగాడు అమ్మతో పాటు, నాకు రోజు ఆఖరిన వెళ్ళేటప్పుడు ఇంత మేగడ నాలిక మీద పెట్టి పెడుతున్నారుగా అంది. అనగానే వీరికి నమ్మకం కుదరలేదు. ఏ అబద్ధం ఆడుతున్నావు, పాలు నువ్వు తాగేసేనే ఉండాలి, లేదా ఎక్కడో పారబోసి ఉండాలి, అసలు నైవేద్యమే పెట్టుండవు. పిల్ల నేను నీకు ముందే చెప్పాను సక్రమంగా నైవేద్యం పెట్టాలి, పెట్టావా లేదా అంటే పెట్టాను నాన్న అంది ఆ పిల్ల. అయితే మళ్ళీ నడు చూస్తాను అని మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి పాలు కాచి కొండలో పోయించి ఈసారి పెళ్ళంతో పాటుగా గుళ్ళోకి వచ్చాడు పిల్లతో పాటుగా. ఏది పెట్టు శివుడికి నైవేద్యం అన్నాడు. ఈమె శివుడి దగ్గర అలా పెట్టి శివ తాగు అంది. ఈ పూట శివుడు రాలేదు. శివ శివ పాలు తాగింది కానీ ఆయన రాలేదు. కారణం ఈ పిల్లకి నమ్మకం ఉంది కానీ వెనకాల వాళ్ళకి అంత నమ్మకం లేదు. శివుడి మీద మనకి సంపూర్ణ విశ్వాసం లేకపోతే మీరు ఎంత గింజుకున్నా ప్రత్యక్ష దర్శనం ఇవ్వడం ఆయన. ఆ పిల్లకున్న అమాయక భక్తి వీళ్ళ దగ్గర ఉండదు మరి. అప్పుడు ఆ పిల్లను చూసి తండ్రి దొంగ పేరుగా, నేను 30 సంవత్సరములుగా పెట్టుకున్న నియమం అంతా ఉల్లంఘిస్తావా, ఇన్నేళ్లుగా శివుడికి నైవేద్యం పెట్టకుండా పచ్చి గంగ తాగలేదే నేను, అటువంటిది నువ్వు దొంగతనం చేసి పాలు తాగేస్తావా, అసలు నైవేద్యమే పెట్టకుండా మోసం చేస్తావా అని ఒక్కటిచ్చుకున్నాడు. అంటే శివుడికి అపచారం జరిగిందనే బెంగతో కూతురు కొట్టేశాడు తొందరపడి. ఎట్టి పరిస్థితుల్లో పిల్లల మీద అలా చేసుకోకండి. నేను చాలామందికి చెప్పాను పిల్లల్ని పెంచడం ఒక పెద్ద కళ, అనవసరంగా పిల్లల మీద చెయ్యి చేసుకోకూడదు. తప్పుడు మార్గంలోకి వెడితే వాళ్ళని సరైన దారిలో పెట్టాలి. మా నాన్నగారి దగ్గర మేము నేర్చుకున్నది అదే. మేము 6 కొడుకులు 1 అమ్మాయి. జీవితంలో మా నాన్నగారు ఎప్పుడూ మమ్మల్ని తిట్టలేదు కొట్టలేదు, ఎంతో ప్రేమగా స్నేహితుల్లో పెంచారు. అందుకే మా జీవితం ఎంత ఆనందంగా గడిచింది. తండ్రి అంటే ఆయన. ఈ పిల్లను కొట్టగానే ఆ పిల్ల శివ శివ నువ్వు పాలు తాగకపోతే మా నాన్న కొట్టేస్తున్నాడు, తండ్రి కొడుతున్నాడు, ఎండిలా కొడుతున్నాడు, తొందరగారా అని అమాంతంగా శివలింగాన్ని పట్టుకుంది. అప్పుడు తమాషా జరిగింది. శివలింగంలో 2 చీలిపోయింది. అందులోంచి శివుడు చేతులు తెచ్చే పిల్లలు లోపలికి లాగేశాడు. శివుడిలో కలిసిపోయింది ఆవిడ. వీడికి మతిపోయింది ఇప్పుడు ఈ శివదేవుడికి. అమ్మ బాబోయ్ నా కూతురు శివుడిలో ఐక్యమైపోతుందని పరుగు పరుగును వచ్చి కూతురు జుట్టు గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడేం జరిగింది, తలంతా లోపలికి వెళ్ళిపోయింది, జుట్టు మాత్రం బయటకు వెళ్ళిపోయింది, శివలింగం ఇలా అతుక్కుపోయింది, శివలింగం పైన జుట్టు మిగిలిపోయింది. నా కూతురా చేజేతులారా నిన్ను దూరం చేసుకున్నారు బాబోయ్ అని వీడు ఏడ్చాడు. అప్పుడు శివుడు, అమాయకుడా ఎందుకురా ఏడుస్తావు, ఎక్కడికి వెళ్ళింది, నాలో లీనమైపోయింది, అది అమాయక భక్తిని మెచ్చుకుని నాలో కలుపుకున్నాను, నువ్వు బతికున్నంతకాలం నీ భార్యతో పాటు నన్ను అర్చించు, నీ కూతురు జుట్టు మాత్రం ఈ లింగంలో బయటకు ఉండిపోయింది, మిగతా శరీరం లోపల కలిసిపోయింది, ఆ జుట్టు ప్రతి 6 నెలలకి పెరుగుతుంది, 6 నెలలకు ఒకసారి కత్తిరించి ఆ జుట్టు ప్రసాదంగా ఇతరులకు ఇచ్చేయి, ఈ రోజు నుంచి నీ కూతురు కుంచిత కేసిగా పిలువబడుతుంది, తెలుగులో గొడవు వచ్చి జుట్టు బయటకు ఉండిపోయిన ఆవిడ అని పిలువబడుతుంది, నువ్వు జుట్టు గట్టిగా పట్టుకున్నావుగా, ఆ జుట్టుతో ఈ లింగం కలియుగాంతం దాకా ఉంటుంది అని వరం ఇచ్చాడు. ఇప్పుడు కూడా కర్ణాటకలో ఆ గొడవ వచ్చి ఒక ఆలయం ఉన్నది, అద్భుతమైన ఆలయం అది, భక్తులు అందులో కలిసిపోతే దానికి చిహ్నంగా ఆ జుట్టు బయటకు కనపడుతుంది, 6 నెలలకోసారి అర్చకులు కత్తిరిస్తారు. అప్పుడు అర్చకుడు ఆనందపడిపోయి, నేనేమో పండితుడిని అనుకున్నాను, ఏ పాండిత్యం లేని అమాయకురాలు నా కూతురు నిన్ను నాకు చూపించింది, నా కూతురు దూరం అయ్యిందనే వెంకకర్ల నీలో కలిసిపోయింది, కానీ అటువంటి కూతుర్ని నాకు ఇచ్చావు కనుక మా దంపతులను కూడా శరీరం విడిచిపెట్టాక నీలో కలుపుకో, కలుపుకోకపోతే మేము కూడా తలకాయ బద్దలు కొట్టుకు చచ్చిపోతాం అన్నాడు ఆయన. ఏం పర్వాలేదు, నువ్వు మరొక 30 సంవత్సరములు నన్ను నర్చిస్తావు, తర్వాత మీ ఇద్దరికీ కైలాసం ఇస్తున్నాను. ఈ కథని శ్రద్ధతో విన్నవాళ్ళు, ఇందులో ఉన్న కథని నమ్మిన వాళ్ళు, ఈ కథని ఇతరులకి చెప్పిన వాళ్ళని కూడా శరీరం విడిచిపెట్టాక కైలాసానికి పట్టుకుపోతానని శివుడు వరమిచ్చాడు. మనం ఎంతో అదృష్టవంతులు. ఇప్పుడు అర్థమవుతుందా, శివభక్త విజయంలో నేను చెప్పింది సముద్రం నుంచి ఒక ఇసుకరేణు అంత, అంతమంది మహానుభావులు ఉన్నారు శివభక్తులు, వాళ్ళంతా కైలాసానికి వెళ్ళి విజయం పొందారు. ఇవాళ మనం కూడా అదృష్టవంతులు. ఆయన్ని పొందడానికి మంత్రం అక్కర్లా తంత్రం అక్కర్లా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ చేయ మనసు కరుగునా, మంత్రమో తంత్రమో తెలియనైతినే నాదమేదో వేదమేదో కాననైతినే వాదమేల పేద బాధ తీర్పరావయా, స్వామీ మహేశ పాప వినాశ కైలాసవాసాయీశ, నిన్ను నమ్మినాను రావా నీలకంధరా. ఎంత హాయిగా పడుకున్నాడండి కన్నప్ప. అటువంటి భక్తి మిమ్మల్ని ఆవరించాలని మనస్ఫూర్తిగా మంగళాశాసన చేస్తూ, ఇంత పవిత్ర కార్యక్రమాన్ని ఓపికగా కూర్చుని ఏ కార్యనిర్వహణాధికారి చెయ్యలేనంత స్థాయిలో చేసిన శ్రీ కెఎస్ రామారావు గారిని మనస్ఫూర్తిగా మంగళాశాసనంతో అభినందిస్తూ, ఇక్కడ ఎంతో శ్రద్ధతో ఉన్న ఈ సిబ్బంది అందరికీ జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండుగాక, భక్తులందరూ శుభం పొందుగాక అని మంగళాశాసనం చేస్తున్నాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య సమస్త రిత్యం లోకా సమస్త సుఖిలో పొందు.